ध्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तवकमकरन्दश्रुतिधिरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् गङ्गातरङ्गरमणीयजटाकलापं गौरीन्तरविभूषितवामभागम् नारायणप्रियमनङ्गमदापहारं वाराणसीपुरपतिं भज विश्वनाथं भज विश्वनाथं ఇంతవరకు మీరు శివపురాణంలో ఉన్న శ్రీ విజ్ఞేశ్వర సంహిత అనేటటువంటి పవిత్ర ఘట్టం ఒక 6 రోజుల పాటు విన్నారు. ఈరోజు నుంచి మళ్ళీ ఒక 6 రోజుల పాటు శివపురాణంలో 2వ భాగం రుద్ర సంహిత. ఈ రుద్ర సంహిత చాలా పెద్దది. ఇందులో సృష్టిఖండము, సతీఖండము, పార్వతీఖండము, గణేశఖండము, కుమారఖండము అని వరుసగా 5 ఖండాలు ఉంటాయి. అందులో సృష్టిఖండము అంటే సృష్టి రహస్యం, మాయకి ఎటువంటి వాడైనా ఎంత గొప్ప సాధకుడైనా ఎలా లొంగిపోతాడనే విశేషాలు ఉంటాయి. కుబేరుడి కథతోటి, గుణనిధి కథతోటి సృష్టిఖండం పూర్తవుతుంది. ఆ తర్వాత రుద్ర సంహితలో సతీఖండం, దక్ష ప్రజాపతికి అమ్మవారు సతీగా పుట్టడం, ఆ వివాహం, ఆవిడ రాముణ్ణి పరీక్షించడం, అవతారం సమాప్తం చేయటం, ఇవన్నీ సతీఖండం. మన్మధుని పుట్టుక, సంధ్యాదేవి వర్ణనం ఇవన్నీ అందులో ఉంటాయి. ఈ సతీఖండం పూర్తయ్యాక పార్వతీఖండం లేక ఉమాఖండం అంటారు దాన్ని. అమ్మవారు పార్వతిగా పుట్టడం, శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి మహాతపస్సు చేయటం అనే ఒక అద్భుతమైన ఘట్టం ఉంటుంది. అసలు అది చదువుతుంటేనే శరీరం గగుర్పాటుకు గురవుతుందన్నమాట. అది అయిన తర్వాత అప్పుడు కుమారస్వామి పుట్టుకకి సంబంధించిన కథ, దాన్ని కుమారఖండము అంటారు. అది అయ్యాక గణేశఖండం, ఏకకాలంలో కుమారఖండం గణేశఖండం వస్తాయి. అప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న అనేక విచిత్ర తత్వాలకి సంబంధించిన కథలు వస్తాయి. ఇది 2వదన్నమాట రుద్ర సంహిత. రుద్ర సంహిత కొంచెం బాగా పెద్దది. శివపురాణంలో రుద్ర సంహిత ఒకటి వింటే ఇంచుమించుగా శివపురాణంలో సగభాగం విన్నట్టే. ఈ రుద్ర సంహితని స్వయముగా విష్ణు అంతటి వాడు రాశాడు, అందుకే రుద్ర సంహితకి విలువ కూడా ఎక్కువ. రుద్ర సంహితకి ఎందుకు ఇంత విలువ వచ్చింది అని ఒకప్పుడు శంకరాచార్యుల వారిని ఆయన శిష్యులు అడిగారు. అప్పుడు ఆయన చెప్పాడు, తక్కిన ఖండములన్నీ ఒక బ్రహ్మ ద్వారానో ఇంకొకటి ద్వారానో వచ్చాయి, కానీ రుద్ర సంహిత ఆమూలాగ్రం భగవంతుడైన విష్ణువు స్వయముగా చెప్పాడు. ఆయన పాత్ర ఎక్కువగా ఉంటుంది ఇందులో. అందువల్ల స్వయంగా పరమాత్మని చేత రచింపబడింది కనుక ఇది శక్తివంతమైనది. ఈ విష్ణుఖండాన్ని, ఇది రుద్ర సంహితలో ఉన్న సృష్టిఖండాన్ని విష్ణువు చెప్పి దాన్ని బ్రహ్మ ద్వారా నారదునికి చెప్పించాడు. బ్రహ్మ ద్వారా అంటే విష్ణువు ద్వారా బ్రహ్మ, బ్రహ్మ ద్వారా నారదుడు, నారదుని ద్వారా వ్యాసుడు, వ్యాసుని ద్వారా మనకి లోకంలో వ్యాప్తి చెందిందన్నమాట. ఇది కూడా ముందుగా ప్రయాగ క్షేత్రంలో ప్రారంభమై తర్వాత నైమిషారణ్యంలో చెప్పబడి ఆ తర్వాత దండకారణ్యంలో చిట్ట చివరిగా సూత మహర్షిది అని చెప్పి ఇంక కనపడకుండా పోయాడు. మొదట ప్రయాగలో చెప్పాడు ఆయన, ఆ తర్వాత నైమిషారణ్యంలో కలియుగ ఆరంభకాలంలో చెప్పాడు, చివరిగా నేటికి 2000 సంవత్సరాల క్రితం దండకారణ్యంలో కూడా చెప్పి ఇక ఇక్కడి నుంచి నేను కలియుగ మానవులకి దర్శనమివ్వను, దీనివల్ల నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అని కనపడకుండా అదృశ్యమైపోయి ఇప్పుడు ప్రస్తుతం బదరికావనంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఏ రకంగా చూసినా సూత మహర్షి 3 సార్లు చెప్పిన పురాణం ఏదీ లేదట, ఇది ఒక్కటే 3 సార్లు చెప్పాడు ఆయన. ప్రయాగ, నైమిషారణ్యం, దండకారణ్యం. ఆయన సాధారణంగా నైమిషారణ్యంలోనూ లేక ప్రయాగలోనూ మాత్రమే చెప్పాడు తప్ప రెండవసారి రిపీట్ చేసి చెప్పలేదు ఆయన. ఒక పురాణం 2-3 సార్లు చెప్పిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా అంటే కేవలం రుద్ర సంహిత తప్ప ఇంకేమీ లేవట. విశ్వోద్భవ స్థితి లయాదిషు హేతుమేకం గౌరీపతిం విదితతత్వమనంత కీర్తిం మాయాశ్రయం విగతమాయమచింత్య రూపం బోధస్వరూపం అమలం హి శివం నమామి. ఈ రెండవది రుద్ర సంహిత గౌరీపతికి సంబంధించిన మహామాయా ఘట్టం. పరమేశ్వరుడు గౌరీవల్లభుడు, గౌరము అంటే తెలుపు. పార్వతీదేవి ఒకప్పుడు తెల్లగా ఉండేది, కొన్ని కారణాల చేత నలుపెక్కింది అనుకోండి, ఆ కథ అంతా మీరు ఎలాగో పురాణంలో వింటారు. తెల్లనిది అంటే అర్థం ఏమిటి, గౌరము అంటే శాంతము తప్ప క్రోధం ఉండదు అని అర్థం. నిజానికి కర్పూర గౌరం, కర్పూరము వలె తెల్లనైన వాడు అని శివుణ్ణి పదే పదే స్తోత్రములన్నీ ప్రకటిస్తున్నాయి. కర్పూర గౌరం కరుణాంతరంగం అని, కరుణాసముద్రుడు కర్పూరము వలె తెల్లగా ఉంటాడు. కర్పూరం వలె తెల్లగా ఉండుటంటే ఏమిటనమాట, కర్పూరం పచ్చకర్పూరం ఒంటికి రాసుకుంటే చాలా చల్లగా ఉంటుంది, అలాగని చల్లగా ఉంటుంది కదా అని ఎక్కువ కళ్ళల్లో పెట్టుకుంటే కొంచెం భగ్గును మండిస్తుంది. శివుడు పరమశాంత స్వరూపుడు, గౌరవర్ణం కలిగిన పార్వతీదేవిని సగశరీరంలో పెట్టుకున్నవాడు, అర్ధనారీశ్వరుడైన వాడు. అంటే ఆయన గుండెకాయ సాక్షాత్తు గౌరీదేవియే. గౌరీదేవి తెల్లగా ఉంటుంది కాబట్టి గౌరవర్ణంలో ఉంది కాబట్టి గౌరీ అన్నారు, అనగా ఆవిడ శాంతస్వరూపిణి. ఆ శాంతాన్ని తన గుండెకాయగా మార్చుకున్నవాడు అంటే ఆయన కూడా శాంతస్వరూపుడే. శాంతస్వరూపుడు కదా అని ఆయన్ని లోకుగా భావించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, చెయ్యకూడని పనులు చేస్తే అప్పుడు కాస్త శిక్ష వేస్తాడు. ఆ శిక్ష పచ్చకర్పూరం కళ్ళల్లో పడితే భగ్గుమని ఎలా ఉండుతుందో అలాంటి శిక్ష. పచ్చకర్పూరం కళ్ళల్లో పడితే కళ్ళు బాగుండవు, మామూలు కర్పూరం ఉంది, హారత కర్పూరం కళ్ళల్లో ఎక్కువ కాలం పెట్టుకుంటే కళ్ళు గుడ్డివి అయిపోతాయి, కానీ పచ్చకర్పూరం కంటికి తగిలితే ఒక్కసేపు చొరచొరలాడుతుంది కానీ దృష్టి పోదు, దృష్టికి మంచిదే. అంటే పరమేశ్వరుడు తప్పు చేసినా శిక్షించినా ఆ శిక్ష మనకి రక్ష అవుతుంది తప్ప సర్వనాశనం కాదు, మనల్ని ఉద్ధరిస్తాడు. అందుకని అంత ప్రత్యేకంగా గౌరీపతి అని మొదలుపెట్టారు పురాణాన్ని. ఈ గౌరీపతి శాంతస్వరూపుడు, మహాపాపములు చేసినప్పుడు మాత్రమే క్రోధం తెచ్చుకొని క్రోధాన్ని ఆవేశింపచేసుకుని ఆ తర్వాత ఆ క్రోధాన్ని అవతలకి రక్షగా ఇచ్చేవాడు. విశ్వం యొక్క ఉద్భవము, స్థితి, లయం మొదలైన వాటన్నిటికీ మూలకారకుడు. తన తత్వం తాను తప్ప మరెవరూ గ్రహించలేనంత మహాతత్వం కలిగిన వాడు. ఆయన శక్తి ఎటువంటిది, ఆయన తత్వం ఎటువంటిది, ఆయనకి తప్ప మిగతా వాళ్ళకి అంత తేలిక అర్థం కాదట. మహాకీర్తి కలిగిన వాడు. మాయ ఎప్పుడూ ఆయన్నే పట్టుకుంటుంది. ఆ మాయకి శివమాయ అని పేరు. మీరు ఏం పేరైనా పెట్టుకోండి, శివమాయనండి, విష్ణుమాయనండి, ఏదన్నా మహామాయనండి, మొత్తం మీద ఈ మాయలన్నిటికీ ఒకటే అర్థం. ఒక్కొక్కప్పుడు శివరూపంలో ఉన్నప్పుడు శివమాయ అంటాం, ఆయన విష్ణు రూపంలో ఉన్నప్పుడు వైష్ణవమాయ అంటాం, అమ్మవారి రూపంలో ఉన్నప్పుడు మహామాయ అంటాం. ఇవన్నీ ఆ పరమాత్ముడు ఒకటే రూపం. ఆయన గుణరూపకర్మములకు అతీతుడయ్యుండి కూడా గుణరూపకర్మములు కలిగినట్టుగా ఉంటాడు, ఇన్ని రూపములతో ఉంటాడు, ఇన్ని రూపాలకు అతీతంగాను ఉంటాడు. అటువంటి మహామాయా స్వరూపుడు, శుద్ధ సత్వ స్వరూపుడు, ఏమాత్రము కాలుష్యం లేనివాడు అయిన శివం నమామి, శివుని గురించి నమస్కరిస్తున్నాను అని వేదవ్యాసుడు ఋషులకు చెప్పాడు, అంటే సూతుడికి చెప్పాడు. కాబట్టి ఈ పురాణం మొదలు పెట్టడమే వ్యాసోవాచాన్ని మొదలవుతుంది. తక్కిన పురాణాల్లో సూతోవాచాన్ వస్తుంది, ఇది డైరెక్ట్గా వ్యాసుడే సూతుడికి చెప్పాడు. కేవలం సూతుడికే కాదట, ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకోవాలి మనం. మీకు చాలాసార్లు పురాణాల్లో చెప్పింది ఏమిటి, ఎవరు చెప్పినా వ్యాసుడు రాశాడు, నారదుని ద్వారానో బ్రహ్మ ద్వారానో లేకపోతే విష్ణువు ద్వారానో తెలుసుకుని ఒక పురాణం రాసి ఈ పురాణమును కేవలం సూతునికే చెప్పి సూతుని ద్వారా లోకానికి అందించాడు. కానీ వ్యాసుడు ప్రయాగలో సూతుడితో పాటు సౌనకాదుల్ని కూడా గుర్తుపెట్టి ఈ పురాణం నేనే డైరెక్ట్గా చెప్పేస్తున్నాను, నేను చెప్పిన తర్వాత మళ్ళీ నా శిష్యుడు చెబుతాడు, రెండోసారి వింటే ఇంకా మంచిది అని వ్యాసుడే స్వయంగా చెప్పాడు. అందుకని ఈ పురాణం ఒక్కటి వ్యాస ఉవాచ అనే శబ్దంతో మొదలవుతుంది. ఉవాచ పలికెను ఎవరు, వ్యాసః. వ్యాసః ఉవాచ విసర్గపోయి వ్యాస ఉవాచ అవుతుంది, వ్యాసుడు పలికెను అని మొదలవుతుందన్నమాట. ఈ శ్లోకం అందరూ కూడా చెప్పండి, చాలా గొప్ప శ్లోకం. దీన్ని నిరంతరం గానం చేసేవారు సద్గురువులంతా కూడా పూర్వకాలంలో. జగతః పితరం శంభుం జగతో మాతరం శివాం తత్పుత్రం చ గణాధీశం నత్వా ఏతత్ వర్ణయామహే. జగతః పితరం, జగత్తంతటికీ కూడా తండ్రి, సమస్త లోకాలకి తండ్రి శివుడు. అలా జగత్పిత అయిన తండ్రికి, జగతో మాతరం శివాం సమస్త లోకాలకి తల్లి అయిన అమ్మకి నమస్కరిస్తున్నాను. ప్రారంభమే జగత్తుతో మొదలెట్టారు. జగత్తు లేకపోతే పురాణాలు ఎందుకు, జగత్తు లేకపోతే ఇన్ని లీలలు ఎక్కడి నుంచి వస్తాయి. అందుకే ఎప్పుడు కూడా మీరు కాళిదాస్ కూడా జగతః పితరో వందే భారతీ పరమేశ్వరో అని అన్నాడు. దీన్నే తీసుకున్నాడు, వ్యాసుడినే తీసుకున్నట్టు ఆయన కూడా. ఎవరు తీసుకున్నా వ్యాసుడిని ఆదర్శంగా తీసుకోవాల్సిందే, కానీ ఇంకొకటి ఎవరు తీసుకోలేరు. కనుకే వ్యాసోచ్ఛిష్టం ఇదం జగత్, ఇదం ఈ లోకము, ఈ జగత్తంతా వ్యాస ఉచ్ఛిష్టం. ఉత్తు శిష్టం ఎంగిలి, నిజానికి శిష్టం అంటే మంచిది. ఉత్తు శిష్టం కలిస్తే ఉచ్ఛిష్టం అవుతుంది, చాలా మంచిది. ఎందుకు మంచిదంటే వ్యాసుడు నోట్లోంచి వచ్చింది కాబట్టి. ఉచ్ఛిష్టం అనే శబ్దమునకు రెండు అర్థాలు, ఎంగిలి కాబట్టి పనికిరాదు. సామాన్య మానవుడు ఎవడన్నా నోట్లో ఓ లడ్డూయో జామకాయో పెట్టుకొని గురువుగారు ఇది నా ఉచ్ఛిష్టం అని ఇస్తే ఎవడన్నా తింటాడా? మనం ఇచ్చినటువంటి ఎంగిలి అపవిత్రం. అదే వ్యాసుడి నోట్లో పెడితే అది బయటకు వస్తే ఇక ఆ రుచి ఇంత అంత అనడానికి వీల్లేదు. పరమాత్ముడు తిన్నటువంటి ప్రసాదం ఉందే అది ఎంగిలి కాదు, ఉత్తు శిష్టం అవుతుందట. అది చాలా గొప్ప పదార్థం అవుతుంది. ఉచ్ఛిష్టం అంటే చాలా గొప్ప పదార్థం అని అర్థం. ఎవరో ఎందుకు చిలక కొట్టిన పండే బాగుంది అనుకోవట్లే మనం. చిలక కొట్టు కొట్టినటువంటి జామకాయ ఎంత రుచిగా ఉంటుందండి, మామూలు జామకాయల కంటే చిలక ముక్కుతో అలా కొడితే రుచిగా ఉంటుంది. చిలుకకే అంత శక్తి ఉంటే ఇటువంటి చిలుకలు చిలుకలు లాంటి వాటన్నిటికీ సమస్త సృష్టికి మూలకారకుడైన పరమాత్ముని యొక్క ఎంగిలి ఇంకెంత బాగుంటుందో ఆలోచించండి. అందుకే వ్యాసుని యొక్క ఉచ్ఛిష్టం ఈ జగత్ అనగా ఈ జగత్తుకి అత్యంత పవిత్రమైన ఒక మధురమైన పదార్థం వ్యాసుని ద్వారా అందినది. ఆ వ్యాసుడు ఈ జగత్తుకి మూలకారకులైన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకి భక్తితో ముందు నమస్కరించాడు. ఆ తర్వాత ఏం చేయాలి, తత్పుత్రంచ గణాధీశం, ఆయన కుమారుడు గణపతికి నమస్కారం. ఆ తర్వాత ఆయన రెండవ కుమారుడు అయినటువంటి కుమారస్వామికి నమస్కారం. ఇలా నమస్కారం చేసి ఇప్పుడు మీకు కథ చెబుతున్నాను అన్నాడు ఆయన. ఒకనొకప్పుడు ఈ చరాచర జగత్తంతా కేవలం నీరు తప్ప ఏమీ లేని రోజుల్లో పరమేశ్వరుడు లోకాలని సృష్టించటానికి తానే మూడు రూపాలు ధరించాడు. బ్రహ్మ విష్ణువు రుద్రుడు అనే పేర్లతోటి సృష్టి చేసి పోషించి రుద్రుడి రూపంలో సంహారం చేసి ఈ చరాచర జగత్తుకు ఒక క్రమం ఇచ్చాడు. ఆ కాలంలో జగత్తులో ఎక్కడ చూసినా, అంటే కొత్తగా సృష్టి ఆరంభమైన కాలంలో, పాపాలు చాలా తక్కువగా ఉండేవి. ఒకరినొకరు ప్రేమించుకునేవారు, హింస కొంచెం తక్కువగా ఉండేది. ఎందుకంటే స్వార్థం లేదు. ఆ రోజుల్లో అందరికీ ధన వ్యామోహం కంటే జన వ్యామోహం ఉండేది, అందరూ బాగుండాలి అనుకునేవారు. మీకు చూడండి, అందుకే పూర్వకాలంలో ఈ డబ్బులు కట్టలు లేవు. డబ్బులు ఈ కరెన్సీ కట్టలు లేని రోజుల్లో హాయిగా ఎవడికి పడితే వాడు ఈ అడవుల్లోనో లేకపోతే ఒక గ్రామాలుగానో ఏర్పడ్డారు, గుడిసెలు వేసుకున్నారు, వేళకి అడవుల్లో దొరికిన పళ్ళు తిన్నారు, కాయగూరలు తిన్నారు, పంటలు పండించుకున్నారు. తిండి గుడ్డ తప్ప ఎక్కువ నగలకి ప్రాముఖ్యం ఇచ్చేవారు కాదు. క్రమక్రమంగా బంగారం ఆభరణాలు పెరిగాయి. బంగారాన్ని కూడా ఎంతవరకు ఉపయోగించాలో అంతే ఉపయోగించారు, కానీ ఎక్కడో కొద్ది మంది దొంగలు గుట్టుకొచ్చారు తప్ప ఎక్కువ మంది పరద్రవ్యాన్ని అపహరించేవారు కాదు. ఇతరుల బంగారం గడ్డిపోతలో చూచేవారు. మరి ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నవాళ్ళు, అరణ్య గ్రామాలలో ఉన్నవాళ్ళు, వీళ్ళకి అసలు వీటి మీద దృష్టి లేదు. ఏదో జంతువులు వేటాడుకు తినేవాళ్ళు కొందరు, కందమూలాలు తెచ్చుకునేవాళ్ళు కొందరు, ఉట్టి ఆకులు మాత్రమే తిన్నవాళ్ళు కొంతమంది, ఇలా ఫక్త ఆహారంతో బ్రతికారు వాళ్ళు. అందువల్ల ప్రతి ప్రాణిని ప్రేమించేవారు. ఉదాహరణకు అడవుల్లో ఋషులు కందమూలాలు దొరికితే ఆ కందమూలాలు తమ ఒక్కరే తినేవారు కదట. ఒక ఋషికి నాలుగు దుంపలు దొరికితే ఒక దుంప ఆయన తిరిగి మిగతా దుంపలు మిగతా వాళ్ళకి పంచిపెట్టేవాడు. అన్నీ వాళ్లే తినుంటే ఎప్పుడో దుంపలు దిగేది. అంత హాయిగా పవిత్రంగా సాగుతున్న కాలం. ఆ కాలంలో తపస్సు, దయా, శౌచం అనే మూడు గుణములు ఇంచుమించు ప్రతి ప్రాణిలో ఉన్నాయి. కీకారణ్యములో కేవలము జంతువుల్ని వేటాడి తినేవాళ్ళు కూడా దయ ఉండేదిట. ఇక్కడ చెప్పారు అడవుల్లో వేటాడి జంతువుల్ని తినేటటువంటి పోయేవాళ్ళు కూడా గర్భంతో ఉన్న జంతువుని చంపేవారు కదట. ఆహారం కోసం మాత్రమే జంతువుని చంపుకు తినేవారట వాళ్ళు. గర్భముతో ఉన్న ఆడజింకల్ని కానీ ప్రాణుల్ని కానీ చంపేవారు కాదు. రోగముతో ఉన్న జంతువుల్ని చంపేవారు కాదు. కథలు లేకుండా పడున్నటువంటి జంతువుని చంపేవారు కాదు. ఆరోగ్యంగా ఉన్న జంతువుని, అది కూడా ఆహారానికి పనికొచ్చినంత వరకు మాత్రమే వేటాడి తీసుకొచ్చేవారట. అటువంటి పవిత్ర కాలం. ఆ కాలంలో ఒకనొకప్పుడు ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి ప్రాణులందరూ ఏమి చేస్తే మళ్ళీ మనం పరమాత్మని పొందుతాము అనుకున్నారు. ఈ సృష్టి అంతా ఒకప్పుడు ఓంకారం నుంచి ఆవిర్భవించింది. ఆ ఓంకారంలో ప్రధాన భాగం శివుడనే పేరుతో దివ్యరూపం ధరించింది. ఆయనలో ఉన్న జీవాత్మలన్నీ బయటకు వచ్చాయి. సముద్రంలోంచి కెరటాలు ఒడ్డు మీదకు వచ్చి ఒడ్డు మీద ఉన్న ఇసుకలో ఇంకిపోయినట్టుగా పరమాత్మలో ఉన్నటువంటి చిన్న చిన్న శక్తులన్నీ ప్రాణుల రూపంలో బయటకు వచ్చాయి. అందుకే ఒకప్పుడు మనందరం ఒకటే, శివుడు మనం ఒకటే. అందుకే చిదానంద రూపం శివోహం శివోహం అన్నాడు శంకరుడు. నేను శివుణ్ణి అన్నాడు ఆయన. ఎందుకంటే ఆయనలోంచి మనందరం బయటకు వచ్చాము. ఎలా వచ్చామట? సముద్రంలోంచి కెరటాలు వస్తే చూసారు ఒడ్డు మీద, ఆ వచ్చిన కెరటంలో ఉన్న కొంత నీరు ఇసుకలో ఇంకిపోతుంది. ఇసుక లాంటి ఈ భూమి మీద మనలాంటి ప్రాణులం సముద్రం వంటి పరమాత్మ నుంచి కెరటాల రూపంలో బయటకు వచ్చాం. అంటే అందులో ఉన్న శక్తి చిన్న శక్తిగా విడిపోయి బయటకు వచ్చింది, వచ్చి ఈ రూపాలు ధరించింది. ఈ రూపం ధరించగానే వీడు ఎవడతోడ నేనే గొప్ప అనుకోవడం మొదలెట్టాడు. ఏ పరమాత్మ నుంచి వచ్చాడో వాడిని మర్చిపోయాడు. కొంతకాలం పాటు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయాడు. ఇక నన్ను మించిన వాడు లేడు అనుకున్నాడు. పరమాత్మ నుంచి తాను విడిపోయి బయటకు వచ్చిన ఒక జీవాత్మ అనే విషయం స్పృహ లేక దేహమే ఆత్మ అనుకున్నట్టు వాడు. ఇలా కొంతకాలం గడిచాక కాళ్ళు నొప్పులు మొదలయ్యాయి. మోకాళ్ళ నొప్పులు, మడమ నొప్పులు, ఇంకేవో రకరకాల నొప్పులు, తింటే పడకపోవటం, కంటి చూపు ఆనకపోవటం మొదలయ్యింది. ఓరి నాయనో, ఇంతకాలం నేనే దేవుణ్ణి అనుకున్నాను, మరి దేవుణ్ణి నేనే అయితే నా మోకాళ్ళు నా మాట వినవే, నా చేతులు నా మాట వినవే, నడవలేకపోతున్నాను ఏమిటి అనుకున్నాడు. ఇంతలో జుట్టు కొందరికి తెల్లబడింది, కొందరికి ఊడిపోవడం మొదలెట్టింది. అందంగా నల్లగా ఒత్తుగా ఉన్న జుట్టులో మార్పు వచ్చింది రోయ్. అంటే ఈ జుట్టును కూడా మనం నియంత్రించుకోలేము అనుకున్నారు వాళ్ళు. తింటే పడ్డం పోయిందిట. ఒకప్పుడు మంచి వయసులో ఉన్నాడు, 25 ఏళ్ల వరకు 30 ఏళ్ల వరకు వాడు ఏం తిన్నా బండరాళ్ళు తిన్నా అరిగేవి, పచ్చి జామకాయలు తిన్నా అరిగేవి. నిజంగానేనండి, ఏమిటో తెలియదు ఆ వయసులో ఏం తిన్నా అరిగితే. చిన్నప్పుడు మా చిన్నప్పుడు సభరంగా హాయిగా మా ఊళ్ళో జామ చెట్ల మీదకి దాడి చేసి ఇంతంత పిందులు కూడా తినేసేవాడు. పిండి తింటే కూడా అరిగిపోయేది. ఇప్పుడు అదేం కారణమో, పిండి కాదు జామ పళ్ళు కొట్టుకొచ్చి పెట్టి ఒక్క పండు తిందామంటే వడపడికి భయమే, తింటే పడుతుందో పడదో అని. పండు తినలేడు, గట్టిగా తాగలేడు, పాలు తాగలేడు, ఆఖరికి ఆవు పాలు కూడా తాగలేదు. దరిద్రపు జీవితం కూడా జీవితమే అనిపిస్తుంది. చక్కగా ఒక బిందెడు పాలు అలా కాచుకుని దాంట్లో ఆ మాత్రం పటీవల్లు వేసుకుని గడగడ తాగేవారట పూర్వం. ఇప్పుడు బిందెడు పాల గ్లాసుడు పాలు తాగలేదు, గట్టిగా తాగితే వాంతులు. ఈ వాంతి అయిపోయే జీవితం మీద భ్రాంతి మాత్రం పోదు. సీతాదేవి వెతకడం కోసం, సీతాన్వేషణ కోసం హనుమంతుడు లంకానగరానికి వెళ్ళాడు. హనుమంతుడి కంటే గొప్పవాడు ఎవడు? ఆయన లంకంతా వెతుకుతుంటే రావణ అంతఃపురంలో ఒక సుందరి కనపడింది. అమ్మ బాబో, నా అదృష్టం సీతను చూసేశాను అనుకున్నాడు. అనుకుని ఆనందం తట్టుకోలేక స్తంభాలు ఉన్నాయి అక్కడ, ఆ స్తంభం పైకెక్కాడు, కిందకి దూకాడనమాట. ఏం రాసేశారండి మహానుభావులు వాల్మీకి మహర్షి సుందరకాండలు అక్కడ అనమాట. ననంద చిక్రీడ జగౌ జగామ ఆస్ఫోటయామా సచుచుంబ పుచ్చం.
స్తంభానరోహం నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. అంతటి మహాత్ముడు కూడా స్వతసిద్ధమైన కోతులకుండే చేష్టలు ప్రదర్శించాట. ప్రకృతిం కపీనాం, కపీనాం కోతుల యొక్క ప్రకృతి స్వభావాన్ని అంటే లక్షణాన్ని, కోతి లక్షణాన్ని అంతటి మహాత్ముడు కూడా ప్రదర్శించాడు. ఎందుకని, ఎదురుగుండా రావణుడి యొక్క అంతఃపురంలో మంచం మీద ఒక సుందరి కనపడిందిట. ఈ సుందరే సీత అనుకున్నాడు. ఇంకేముంది, సీత కనపడిపోయింది, సీత కోసం వెతుక్కోవడానికి వచ్చాను, ప్రయత్నం ఫలించింది అనుకున్నాడు. దాంతో ముందులో భుజాలు కొట్టుకున్నట్ట, ఆస్ఫోటయామాస అంటే టప టప భుజాలు కొట్టుకున్నాడు, భుజాలు చరుచుకున్నాడు. చుచుంబ పుచ్చం తోకెత్తి అని తోకను ముద్దెట్టుకున్నాడు, కిచికిచికిచగాని ముద్దెట్టుకున్నట్టు. అంతటి పరమాత్ముడు, మహాత్ముడు, సద్గురుడు, హనుమంతుడు తోక ముద్దు పెట్టుకున్నాడు. ఇప్పుడు మన వాళ్ళు కోకలు ముద్దెట్టుకుంటున్నారు తోక బదులుగా. ఇక అక్కడి నుంచి స్తంభం పైకెక్కాడు, కిందకి దూకాడు, బ్రహ్మానందం పొందేశాడు ఒక్క క్షణం. అంతలోనే ఆనందం అంతా ఆవిరైపోయింది. ఎందుకని, అరే ఎంత భ్రమపడ్డాను, రాముడికి దూరమైన సీత రావణ అంతఃపురంలో రావణాసురుడి పక్కన పడుకుంటుందా, చిచ్చి అసలు ఓహే తప్పు కదా, ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది, ఈవిడ సీత కాదు అనుకున్నాడు. అంటే మండోదరుని చూసి సీత అనుకున్నాడు ఆయన, ఆయనకే సీత అనే భ్రమ కలిగింది. ఆ తర్వాత అసలు సీతను చూశాడు. మనం కూడా అంతే, కాసేపు జపం చేస్తుంటే అవి కనపడ్డాయి, మా గురువు గారు కనపడ్డారు, అవునా కాదా అంటే నీకు కనపడింది భ్రాంత్యా, నిజంగా సీత తెలుసుకో. అప్పుడప్పుడు ఇలాంటి భ్రాంతులు వస్తాయి, అన్నిటికీ భయపడిపోకూడదు. ప్రతి చిన్నదానికి సాధకులు భయపడిపోతే ఎలాగండి, కళ వచ్చింది, కళ్ళు బొద్దింకి వచ్చింది, లేకపోతే అదేదో మేక వచ్చింది, కుక్క వచ్చింది, మా ఆయన నెత్తి మీద కళ్ళలో కొట్టాడు, కొట్టాడు కాబట్టి రేపటి నుంచి నన్ను రోజు కొడతాడేమో అంటే రోజు దీనికి ఈ భయానికి అర్థం అర్థం ఉండదనమాట. నీలో భ్రమలు ఎక్కువైపోయాయి, అసలు భక్తి పోయిందనమాట, అజ్ఞానం పెరిగిందని అర్థం, లేదా అహంకారం పెరిగింది. ఇవన్నీ పట్టించుకోకుండా గురుచరణారవిందాభ్యా నమః అనుకోవడం, భక్తితో భగవద్ధ్యానం చేస్తే ఇవేమీ మనల్ని ఏం చేయలేవు. అందుకే కాళహస్తీశ్వర శతకంలో ఎంత మంచి పద్యం చెప్పాడు, గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యహముల్ పేర్కొను ఉత్తమోత్తముని బాధా తప్తు నిల్చేయునే దహను కప్పగజాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు కారే మర్త్యుల కట శ్రీకాళహస్తీశ్వర. ఓ కాళహస్తీశ్వర, ఈ మానవులు రోజు చిన్న చిన్న విషయాలకు భయపడుతున్నారు, కానీ భయపడక్కర్లేదు అన్నాడు. ఏమిటి అందులో, గ్రహదోషాలు కర్మగాలి జాతకరీత్యా కొన్ని గ్రహదోషాలు వచ్చాయి. ఆ దోషాలు వచ్చినప్పుడు ఇక సర్వనాశనం అయిపోతాయి. ఎలా వచ్చిందో డబ్బులు అవ్వబోతున్నట్టు తెలియదు. సిరితా పోయిన పోయిను కరిమింగిన వెలగపండు కరణిని సుమతి, ఏనుగు మింగిన వెలగపండులాగా ఎలా పోతుందో తెలియదు. వచ్చేటప్పుడు అలాగే వస్తూ పోయేటప్పుడు అలాగే పోతుంది. ఇలా గ్రహదోషాలు వచ్చాయి, డబ్బు పోయింది, ఎక్కడికైనా పెడుతుంటే అపశకునాలు అయ్యాయి. ఈ విధంగా గ్రహదోషాలు దుర్నిమిత్తములు నిరంతరం శివశివ 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 అంటూ నీ ధ్యానం చేసి ఉత్తమోత్తముణ్ణి బాధించలేవు. అంటే కష్టాలు వస్తాయి, ఆ కష్టాలు ఎక్కువ కాలం ఉండవు. శివ నీ పాదాలు పట్టుకున్నాను, నువ్వే దిక్కు అని గట్టిగా నిన్ను పట్టుకున్నవాడికి ఈ గ్రహదోషాలు, ఈ అపశకునాలు, ఈ జాతక దోషాలు, ఈ బాధలు ఏం చేయగలుగుతాయి, ఏమీ చేయలేవు. ఆ కష్టాలు వచ్చినప్పుడు ఇంకొంచెం భక్తితో నీ నామస్మరణం చేయాలి, క్షణాలలో కష్టాలు పటాపంచలు అవుతాయి. దానికి ఉదాహరణ చెప్పారు, ఓ చోట అగ్ని మండుతోందిట, అగ్ని జ్వాలలు పైకి లేస్తున్నాయి, ఈ అగ్ని జ్వాలలు కనపడకుండా చెయ్యాలని మిడతలు వచ్చి పైన వాలేయట, మిడతలు పైన నిలబడిపోయి ఈ అగ్ని కనపడకుండా చేద్దాం అనుకున్నాయి. ఏమవుతుంది, మిడతలు వచ్చి అగ్ని కనపడకుండా మూసేద్దాం అనుకుంటే అవే కాలు బూడిదైపోతే మళ్ళీ అగ్ని యథాప్రకారంగా పైకి వస్తుంది. ఈ గ్రహదోషాలు అపశకునములు మిడతలు లాంటివి, నీ నామస్మరణం అగ్ని లాంటిది, నిన్ను పట్టుకుంటే ఇవేం చేస్తాయన్నాడు ఆయన. నిజంగానే నేను చాలాసార్లు చూశాను, ఒక్కోసారి కష్టం రాకుండా ఎవరో ఉంటుందండి. భూమి మీద పుట్టాక దేవుడికైనా కష్టం వస్తుంది, అనారోగ్యం వస్తుంది, బాధ వస్తుంది. ఆ వచ్చినప్పుడు అన్నీ విడిచిపెట్టి ధైర్యంతో పరమాత్మను పట్టుకోవాలి. అప్పుడు ఇంకొంచెం ఎక్కువ జపం చేయాలి, నిమిషాల్లో పోతాయి అవన్నీ. ఎటువంటి కష్టాలు వచ్చాయి మీకు ఏం తెలియదు. ఇక్కడ కూర్చున్నారు, ఏదో గురువుగారి కీర్తి వచ్చేస్తుంది, ప్రపంచం అంతా తిరుగుతున్నారు, అమెరికా తిరుగుతున్నారు, ఆస్ట్రేలియా తిరుగుతున్నారు అనుకుంటారు. కానీ ఈ అమెరికాలు ఆస్ట్రేలియాలు తిరగడానికి మధ్యలో మేము పడిన కష్టాలు మీకు తెలియవు. ప్రాణాపాయ స్థితులు ఎన్నో చూసాం. హిమాలయ పర్వతాల్లో 3 సార్లు చచ్చి బతికిన వాడిని. కాబట్టి ఎందుకు చెప్తానంటే, ఎప్పుడు భయపడకుండా ఆయన పాదాలే పట్టుకోవడం వల్ల ఏదన్నా తీవ్రమైన ప్రమాదం వస్తుందనుకుంటే సుందరకాండ వంటివి పారాయణం చేసుకోవటం వల్ల క్షణంలోంచి అందులోంచి బయటకు వచ్చేస్తున్నాం మేము. మామూలు కష్టాలు కాదండి బాబు, మీకు భయంకరమైన కష్టాలు సాధకులకు ఎక్కువ వస్తాయి. మీకంటే పెద్దవాళ్ళకి, ఇంకొంచెం సాధకులకి, ఈ సాధకుల కంటే పై సాధకులకి వస్తాయి. శంకరాచార్యుని చంపాలనుకోలే, శంకరాచార్యుని కాపాలి కూడా చంపేద్దాం అనుకున్నాడా లేదా? అప్పుడు ఆయన శిష్యుడు నరసింహస్వామి స్తోత్రం చదివి వెళ్ళి గురువుని కాపాడుకున్నాడు. ఎంతమంది అలా జీవితంలో కష్టాలు పొందారు? రాముడు కష్టాలు పొందాడు, ధర్మరాజు కష్టాలు పొందాడు, ధర్మరాజు ఏడ్చాడు, అసలు నా జీవితంలో కష్టాల నుంచి విముక్తి పొందుతాను అనుకున్నాడు ఆయన. ఒకనాడేమును ఆపదలకు విడుమరగాంచి విప్రులను చుట్టల పెట్టుకొని సుఖముండదో పుదుముకో, ఇట్పాటు ఎందుకలదే ఉరివిజనులకు అంటాడు ఆయన. అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు ఏనాటికైనా ఈ దారిద్ర్యం నుంచి కష్టాల నుంచి విముక్తి పొందుతానా? పోయిన నా సొమ్ము, నా ఆస్తి నాకు తిరిగి వస్తుందా? నా రాజ్యం వస్తుందా? నేను ఈ బ్రాహ్మణోత్తములకి, చుట్టాలకి, బంధువులకి, భటులకి ఇంత అన్నం పెట్టగలనా అని ఏడిస్తే అప్పుడు ధౌమ్యుడు అనేకమైన ఉదాహరణలు చెప్పి ఈ ఒక్కేడాది కళ్ళు మూసుకో, నీకు తిరుగు లేదన్నాడు. అన్నట్టే ఆయన మహాత్ముడయ్యాడు, శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు. కాబట్టి వస్తాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, హాయిగా సాధ్యమైనంత వరకు పరమాత్మ కథలు వినాలి. అనవసరమైనటువంటి భోగలాలసత్వం మీదకి దృష్టి పెట్టకూడదు. అందువల్ల ఈ ఫోన్లు వాటికి వెచ్చించేటటువంటి సమయాన్ని భగవత్కథల కోసం వెచ్చించాలి. ఎందుకు చెప్తున్నాను నేను ఇది అంటే, 25 ఏళ్ళ 30 ఏళ్ళ వయసు వచ్చేసరికి మంచి తిన్న జరుగుతోంది, అంతా బాగుంటుంది, క్రమక్రమంగా అవయవాల్లో లోపం వచ్చింది, జుట్టులో మార్పు వచ్చింది, కట్టులో లోపం వచ్చింది, శరీరం చెప్పిన మాట వినలేదు. అప్పుడు ఈ జీవుడికి అనుమానం వచ్చిందిట. ఈ జీవులందరూ కలిసి ఇంతకాలం మనకి మనమే పరమాత్మలం అనుకున్నాం, మనల్ని మించిన వాడు ఎవడు లేడనుకున్నాం, మనం గొప్పవాళ్ళం అనుకున్నాం. మనమే గొప్పవాళ్ళం అయితే మన శరీరం మన మాట ఎందుకు వినడం లేదు? మన జుట్టు మన మాట ఎందుకు వినడం లేదు? మన దంతములలో ఎందుకు శక్తి తగ్గింది? పొట్ట తింటే ఎందుకని జీర్ణం చేసుకోవటం లేదు? ఓహో, దీన్ని బట్టి ఇంతకాలం మనం దేహాత్మ భ్రాంతితో ఉన్నాం. అంటే ఈ దేహమే ఆత్మ అనుకున్నాం. నిజానికి ఆత్మ వేరు, దేహం వేరన్నమాట. ఈ దేహంలో ఉన్న జీవుడు వేరు, దేహం వేరన్నమాట. ఈ శరీరం శిథిలం అవుతోంది, శిథిలమైపోతే ప్రాణం పోతుంది. ఈ పోయేలోపు అసలు మనల్ని సృష్టించిన వాడెవడో వాడిని పట్టుకుందాం అనుకున్నారు ఈ జీవులు. అప్పుడు వాళ్ళంతా, మనం ఎలా పరమాత్మను పట్టుకోవాలి అనుకుంటూ ఉండగా ఆకాశం నుంచి తప తప అని వినబడింది. తపము చెయ్యండి, తపము చెయ్యండి అని. ఆ తపస్సు చేసే విధానం ఎలాగా అన్నారు వాళ్ళు. అయితే మీకోసం గురువుని పంపిస్తున్నాను అని ఆకాశవాణి పలికింది. అప్పుడు అందరూ చూస్తూ ఉండగా ఓ జటాజూటధారి, మంచి జడలు ధరించినవాడు, ఎత్తైన జడలు ధరించినవాడు, జడలకు రుద్రాక్షలు ధరించినవాడు, మెడలో రుద్రాక్షలు వేసుకున్నవాడు, విభూతి రేఖలు కలిగిన వాడు, త్రిశూలధారి ఆయన ఒక మహాత్ముడు ఆకాశం నుంచి కిందకి దిగాడు. ఆయన తెల్లగా ఉన్నాడు, స్వచ్ఛమైన పిండి వెన్నెల్లా ఉన్నాడు. ఆయన దంతకాంతి మెరిసిపోతున్నది. ఆ మహాత్ముడు చూపులు తీవ్రంగా ఉన్నాయి. ఆయన చూస్తే వీళ్ళందరికీ ఏదో తెలియని గౌరవం కలిగింది. అప్పటికి సృష్టి ఆరంభం గనక జీవులకి పేర్లు కూడా పెట్టలేదట, వాళ్ళందరినీ జీవాత్మలు అన్నారంతే. ఆ వచ్చిన వాడిని చూడగానే వీళ్ళకి ఏదో పూజ్యభావం కలిగి కాళ్ళు గట్టిగా పట్టుకున్నారు. పట్టుకోగా అప్పుడు ఆయన, నాయనలారా, మనం తరించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. భక్తి, జ్ఞానం, వైరాగ్యం, యోగం అనే 4 విధానాలు ఉన్నాయి. ఈ 4 చెబుతున్నాను. ఈ సృష్టి అంతా పరమాత్మయే అనే భావం జ్ఞానం. ఏ వస్తువుతో మనకి సంబంధం లేదు, ఎవరితో స్నేహము వద్దు, ద్వేషము వద్దు, వీడు నావాడు పరాయి వాడు అనే భేదభావం విడిచిపెట్టండి. స్వపర బుద్ధి విడిచిపెట్టండి. కొంతమంది చూడగానే నా భార్య, నా కొడుకు, నా భర్త, నా పిల్ల ఇలా భావం కలుగుతుందే, ఇది రాగం. కొందరు చూడగానే వీళ్ళు నావాళ్ళు కాదు, వీళ్ళు పరాయి వాళ్ళు, ఛీ, వీళ్ళని దూరంగా పెడదామనిపిస్తుందే, దీన్ని ద్వేషం అంటారు. ఈ విధంగా రాగము, ద్వేషము ఈ రెండింటికి అతీతంగా ఉండండి. ఈ సృష్టి అంతా పరమాత్మే అని భావించండి. దీనికి జ్ఞానం. సృష్టి అంతా పరమాత్మను కూడా జ్ఞానం అయితే, రాగము ద్వేషము లేకపోతే
దానికి వైరాగ్యము. ఎవరికి ఎవరు సంబంధం లేదు, నా వాళ్ళు లేరు, పరాయి వాళ్ళు లేరు, అందరూ పరమాత్మే అనుకోవడం వైరాగ్యం. శరీరంలో ప్రాణాయామం, ప్రత్యాహారం వంటి అష్టాంగ మార్గముల ద్వారా మహాసాధకుడై భగవంతుణ్ణి ఆత్మదర్శనం చేసుకోవడానికి యోగము అని పేరు. ఈ మూడు ఉత్తమ సాధనాలు. ఈ మూడు చేయటానికి శ్రమ ఎక్కువ పడాలి, వస్తు వ్యామోహం విడిచిపెట్టాలి. కానీ ఈ మూడింటికి అతీతంగా తేలికైన మరొక పదార్థం ఉంది, అది మొట్టమొదటిది నిజానికి, కానీ చివరగా చెబుతున్నాను, అది భక్తి. భక్తికి జ్ఞానంతో సంబంధం లేదు, వైరాగ్యం లేకపోయినా పర్వాలేదు, యోగాభ్యాసం లేకపోయినా పర్వాలేదు. అసలు ఏమీ తెలియకపోయినా నువ్వున్నా బాబోయ్ నీ కాళ్ళు పట్టుకుంటాను అని నీ నీళ్లు పోసి ఇదే అభిషేకం అనుకుని, ఓ పువ్వు పెట్టి ఇదే పూజ అనుకుని నిన్ను విడిచిపెట్టను బాబోయ్ అంటే చాలు, ఆ పరమాత్మ రక్షిస్తాడు. ఈ నాలుగు అవసరమైన భక్తి సులభమైనటువంటి మార్గం. అందుకే భక్తి చెయ్యలేని పని లేదట. దాని ఉదాహరణగా భక్త కన్నప్ప లాంటి వాళ్ళు ఎంతోమందిని చూసాం కదా మనం, వాళ్ళందరికీ ఏమీ తెలియదు పాప, అసలు పూజలు తెలియవు, మంత్రములు తెలియవు, తంత్రములు తెలియవు. ఒకవేళ నిజంగా మనకి తెలుసు అనుకున్న అది భ్రమట. శంకరుడు, ఆదిశంకరుడి కంటే గొప్ప పండితుడు ఈ ప్రపంచంలో మరొకడు పుట్టాడు, ఎందుకంటే శివుడే ఆయన రూపంలో పుట్టాడు. ద్వాపరయుగంలో వ్యాసుడు, కలియుగంలో శంకరుడు, ఈ ఇద్దరే మనకి పరమ గురువులు. ఆ ఇద్దరు గురువుల్లో ఒకడైన శంకరుడు ఏమన్నాడు, నమంత్రం నోయంత్రం తదపి చెందజానే స్తుతిమహో నచాహ్వానం ధ్యానం తదపి చెందజానే స్తుతి కథాహ నజానే ముద్రాస్తే తదపి చెందజానే విలపనం పరం జానే మాతః త్వదనుసరణం క్లేశహరణం. అమ్మ, నిన్ను నేను దర్శనం చేసుకోవాలనుకుంటున్నాను, నీ దర్శనం చేసుకోవటానికి అర్చన చెయ్యాలనుకుంటున్నాను, కానీ నాకు నీ మంత్రం తెలియదు. ఏది శంకరుడికిట మంత్రం తెలియదట. అంటే మంత్రవేత్తలం అనుకున్న వాళ్ళకి ఇదేం పెద్ద గొప్ప మంత్రం కాదు, నీ అనుగ్రహం లేకపోతే ఈ మంత్రములతో నిన్ను పొందగలవా అని సూచించాడనమాట. నాకు మంత్రం తెలియదు, శ్రీచక్రం వంటి యంత్రములు తెలియవు, ధ్యానం తెలియదు, ఆహ్వానం తెలియదు, ఆవాహనం తెలియదు, భగవంతుడికి ముద్రలు కొన్ని ఉన్నాయి కదా ఈ ముద్రలు తెలియదు. పోనీ నీకు సంబంధించిన కథలు ఏమైనా పురాణ కథలు తెలుసా, అవి తెలియవు, స్తోత్ర కథలు తెలియవు, మరి ఏం తెలుసు, ఏం అడిగినా తెలియదు అంటావు, మంత్రం తెలియదు, తంత్రం తెలియదు, పాట తెలియదు, కథ తెలియదు, పూజ తెలియదు అంటావు, మరి ఏం తెలుసు నీకు అని నువ్వు అడుగుతావేమో. నాకు తెలిసింది ఒకటే, నువ్వున్నావన్న నమ్మకం ఉన్నది, అదొకటే తెలుసు. పెద్దలు చెప్పారు నువ్వు ఉన్నావు నువ్వు ఉన్నావని, కాబట్టి నువ్వు ఉన్నావని నమ్ముతున్నాను, ఉన్నావని నీ వెంట పడుతున్నాను, ఇదే నాకు సులభమైన మార్గం. పైగాట కొత్త అనుసరణం, నువ్వు ఉన్నావని నమ్మి నీ వెంట పడ్డం ఉందే అది క్లేశహరణం, కష్టాలను తొలగిస్తుంది. అమ్మ ఉంది, అమ్మ ఉంది అనుకుంటే చాలట, అప్పుడు ఆ బొమ్మలు అంచు కూడా అమ్మ నడిచొచ్చి నీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చేస్తుంది అన్నాడు ఆయన. మహాత్ములు అంత వినయంగా చెబుతారు. అంతటి వాడు నాకేమి లేదంటే, వాడు అబ్బో నేను మహాత్ముండండి, నేను అన్నీ చదివేశానండి, భాష్యం చెప్పుకున్నానండి, యంత్రవేత్తనండి, మంత్రవేత్తనండి, ఈ మధ్యకాలంలో ఎవడుకోడనమాట, వాడికి వాడే సకల గురుగులకి వాడే ఇచ్చేవాడు. జ్యోతిష మార్తాండు, జ్యోతిష చంద్రుడు, జ్యోతిషంలో పరాకాష్ఠాస్వరూపుడు, పరమ పూజ్యుడు, మహాత్ముడు అని పెట్టుబడి ఉందే, ఇది భ్రమ. అందుకే ఎవరన్నా బిరుదులు ఇచ్చినా ఆ బిరుదులు నాకేమి చెందం అనుకుంటాను, నాకు ఈ బిరుదులు మనకెంత ఇవి లెక్క. పరమాత్ముడు చిట్ట చివరి లక్ష్యం, కాబట్టి వీడు ప్రవచన నిధి కాదు, వీడేదో పెద్ద బ్రహ్మశ్రీ కాదు, పరబ్రహ్మశ్రీ కాదు, ఏదో భక్తులు పాప అలాగే ప్రేమతో పిలుస్తూ ఉంటారంతే. ఇవి చూచి గర్విస్తే ఈ యంగలో ఇక్కడే చతికిల పడతాడు. ఇంతవరకు ఈ ప్రపంచంలో పరమ పండితుడు అనే పదం పరమాత్మునికి తప్ప ఎవరికి లేదు. సర్వజ్ఞ నామధేయం శరువునకే. ఈ ప్రపంచంలో సర్వజ్ఞుడు అంటే ఎవరు, శివుడే. మరొకడెవడు సర్వజ్ఞుడు అనుకోవడానికి లేదు. తక్కురు సర్వజ్ఞుండనుట కుక్క సామజమనుట అన్నాడు శ్రీనాథుడు. శ్రీనాథుడిని ఆదర్శంగా తీసుకోవాలి. రావు సింగ మహారాజు అని ఒక మహాత్ముడు ఉన్నాడు, సర్వజ్ఞ సింగ భూపాలుడు అంటారు ఆయన్ని. ఆయన దగ్గరికి వెళ్ళాట, వెళ్ళి సర్వజ్ఞ నామధేయము శర్వునకే, రావు సింగ జనపాలునకే ఉర్వింజల్లును, తక్కురు సర్వజ్ఞుండనుట కుక్క సామజమనుటే అన్నాడు. అంటే ఈ పద్యానికి అర్థం ఏమిటి, సర్వజ్ఞుడు అన్నీ ఎరిగినవాడు అనే పేరు శివుడికి చెల్లుతుంది, మా రావుసింగ సర్వజ్ఞ భూపాలుడికి చెల్లుతుంది, ఈ మహాత్ముడు రాజుగారికి చెల్లుతుంది. సర్వజ్ఞుడు అయితే శివుడు, లేదా రావుసింగ మహారాజు, ఇద్దరికే తప్ప ఇంకెవరికి సర్వజ్ఞుడనే పేరు చెల్లదు. ఇంకెవరినైనా సర్వజ్ఞుడు అనడం ఉన్నదే కుక్కని పట్టుకుని ఏనుగనడం అన్నాడు. కుక్క సామజమనుటే కుక్కని ఏనుగనడం ఎంత అమాయకత్వమో. ఎవడన్నా కుక్కని ఏనుగంటాడా? కుక్కని ఏనుగంటే అది పిచ్చి. అలాగే సర్వజ్ఞుడని కేవలం శివుణ్ణైనా అనాలి, లేదా మా రావుసింగ మహారాజునైనా అనాలి. తక్కిన వాళ్ళెవరూ సర్వజ్ఞులు కాదు అన్నాడు. దాంతో రాజుగారు ఆనందపడిపోయి ఈయనకి పోవాలడంత బంగారం ఇచ్చాక బయటకు వచ్చేసారు. ఈయన రాగానే శిష్యులకు అనుమానం వచ్చింది, ఏమండి గురువు గారు ఎంత డబ్బిస్తే మాత్రం రావుగారిని పట్టుకునే మరీ సర్వజ్ఞుడు అంటారా, ఇలా పొగిడేశారు ఏమిటండి అన్నారట. నేను పొగిడానా? ఎక్కడ పొగిడాను అన్నాడు శ్రీనాథుడు. అదేమిటండి, ఇందాక పద్యంలో అంత పొగిడారు కదా అంటే, ఓరి పిచ్చి శిష్యులారా, మీ బుర్రకు అలా వెలిగిందా? ఆ పద్యం అలా చదవకూడదు. సర్వజ్ఞ నామధేయము శర్వునకే, రావుసింగ జనపాలునకే యుర్వింజల్లును అని అర్థం. సర్వజ్ఞుడనే పేరు కేవలం శరువుడికే. ఈ రావుసింగ జనపాలుడి పేరుకి సర్వజ్ఞుడని పెట్టుకున్నా రావుసింగ జనపాలుడకు ఏ ఉర్వింజలును అంటే ఏ లోకంలో అయినా వాడికి సర్వజ్ఞుడనే పేరు వీడికి చెల్లుతుందా? శివుణ్ణి తప్ప తక్కువరు సర్వజ్ఞుండరుట కుక్క సామజమరుటే అన్నాడు ఆయన. శివుణ్ణి తప్ప ఇంకెవరినైనా తక్కువరు ఇంకెవరినైనా సరే సర్వజ్ఞుడు అనడం కుక్కని ఏనుగండమే. ఇది మా రాజుగారికి అర్థం కాలేదు నాయన, అర్థం కాక నాకు బంగారం ఇచ్చాడు, నాకు కూడా వస్తుంది కదా అని పట్టుకొచ్చేసానంతే అన్నాడే. నిజానికైనా రావు గారిని పొగళ్ళ, ఈ లోకంలో చాలామంది ఇలా కూడా పొగుడతారండోయ్, చాలా టెక్నిక్గా పొగుడతారు. పొగిడితే మనకి తెలియక అవతలాడు పొగిడాడేమో అనుకుంటాం. ఇటువంటి విషయంలో తెనాలి రామకృష్ణుడు ఇంకొంచెం ముందుకెళ్ళాడు. ఆ రోజుల్లో తిరుమల రాయలు అని ఒక ఆయన ఉండేవాడు, కృష్ణదేవరాయలకి చుట్టం. తిరుమల రాయలకు ఒక్కన్నే ఉండేది, ఒక కన్ను పోయింది, ఎడం కన్ను పోయి కుడి కన్నే ఉండేది. పాపం నా మీద పద్యం చెప్పవా, పద్యం చెప్పవా, నీకు లక్షలు ఇస్తాను, అక్షర లక్షలు ఇస్తాను అన్నట్ట. సరే తెనాలి రామకృష్ణుడు ఒకరోజు ఆయన మీద పద్యం చెప్పాడు. ఏమని, అన్నాతి గోడ హరుడవే, అన్నాతిని గోడ కొన్న అసుర గురుడవే, అన్నా తిరుమల నాయ కన్నొక్కటి మిగిలి గాని కౌరవపతివే అన్నట్ట. వెంటనే ఆయన ఆనందపడిపోయి అక్షర లక్షలు ఇచ్చాడు. ఇంతగా పద్యానికి అర్థం ఏంటో తెలుసా, నీ భార్య నీ పక్కనుంటే అన్నాతి గోడ, ఆ నాతి అంటే ఆ భార్య, నీ భార్య పక్కనుంటే హరుడవు శివుడివి. శివుడికి ఎన్ని కళ్ళు ఉంటాయి? మూడు కళ్ళు. నీకు ఒక్కన్ను, మీ ఆవిడ పక్కనుంటే రెండు కళ్ళు, పక్కనుంటే నువ్వు శివుడివి మూడు కళ్ళు ఉంటాయి. అంటే నువ్వు ఒంటికంటేడు అని అర్థం అక్కడ. మీ ఆవిడ లేకపోతేను అన్నాతిని కూడ కొన్న, ఆ భార్య పక్కన లేకపోతే అసుర గురుడివే శుక్రాచార్యుడివి. శుక్రాచార్యుడికి ఒకటే కన్ను. అన్నా తిరుమల రాయ కన్నొక్కటి మిగిలి కానీ, ఇంకొక కన్ను మిగిలింది కానీ ఇది కూడా పోతే కౌరవపతివే, ధృతరాష్ట్ర మహారాజు అన్నాడు. కాబట్టి చావుబట్టి డబ్బిస్తాం పద్యం చెప్పుంటే ఇలా చెబుతారు, కానీ అంతరార్థం తెలిస్తే ఎంత బాగుంటాయండి. నిజంగాను అద్భుతంగా చెబుతారు. పోనీ మళ్ళీ దీనికి ఇంకో అర్థం చెప్పమంటే వాడు ఇంత ఒకవేళ అవతల వాడు తిట్టాడేమో అనుకోవడానికి వీలు లేనంత భాష్యం కూడా చెప్పేవాడు. అలాంటి మహానుభావులు వాడు. ఎందుకు చెబుతానంటే ఈ ప్రపంచంలో సర్వజ్ఞుడు అంటే ఆ పరమాత్ముడు తప్ప ఆయనకి తప్ప ఇంకెవరికి తెలియదు, తక్కిన వాడికి తెలుస్తుంది అనుకోవడం భ్రమ. అందుకే ఇప్పుడు వీళ్ళందరినీ కూర్చోబెట్టి నాయనలారా, జ్ఞానము వైరాగ్యము యోగము ఈ మూడు ఎంత కష్టపడినా సంపూర్ణంగా జీవులకు అర్థం కాదు. కాబట్టి జీవులు ఎప్పటికీ సర్వజ్ఞులు కాదు. అదే భక్తి అయితే ఏమీ తెలియకపోయినా మంత్రం తెలియదు, తంత్రం తెలియదు, నాకేమీ తెలియదు, స్తోత్రములు తెలియవు, నువ్వు ఉన్నావని నమ్ముతున్నావు పరమేశ్వరా అని శివుడి యొక్క లింగాన్నో ఒక రూపాన్నో పెట్టుకుని అర్చన చేస్తే, భజన చేస్తే, నామస్మరణ చేస్తే ఆయన తొందరగా అనుగ్రహిస్తాడు. ఈ నాలుగు నాలుగు మార్గములు అని ఆ కొత్తగా వచ్చిన జటాజోటధారి జీవులకి చెప్పాడు. అప్పుడు వాళ్ళు ఆ జటాజోటములు కలిగిన తెల్లని వాడైన శూలం ధరించిన గురువుగారి మార్గంలో ప్రయాణించారు. ఆ మార్గం మొదటి సాధన, జీవులందరినీ తరింపజేశాడు. అందరూ తరించరు కనుక ఒకేసారి ఒక్కొక్కళ్ళు ఈ జన్మలో తరించారు, కొందరు కొన్ని జన్మలు ఎత్తాక తరించారు, కొంతమంది ఇంకా అధోగతుల పాలు ఇంకా జన్మలు ఎత్తుతూనే ఉన్నారు. ఇంతకీ ఆ మొట్టమొదట వచ్చిన ఆ గురువే శివగురువు, శివుడు. ఇలా మొదట జీవులందరినీ ఉద్ధరించడానికి శివుడే గురువై వచ్చాడు. ఆ తర్వాత ఆ శివుడు కొందరు గురువుల్ని తయారు చేశాడు. ఇంకా అక్కడి నుంచి శివగురు పరంపర వచ్చింది అనమాట. అందుకే వందే గురు పరంపరాం, గురు పరంపర, గురువుల యొక్క వరస. ఆ వరసకి నమస్కారం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. ముందు సదాశివుడు మొదటి గురువై వచ్చాడు. జీవులందరినీ సంసారం నుండి ఉద్ధరించడానికి జటాజోటాలు ధరించి రూపం మార్చుకుని గురువు రూపంలో వచ్చాడు. ఇక అక్కడి నుంచే వరసగా గురువులు మొదలయ్యారు. ఇప్పుడు మనకి కలియుగ గురువు శంకరాచార్యుడు, శంకరాచార్యుడు మధ్యముడు. ఇక ఇప్పుడు మీకు ప్రాణం చెబుతున్న వాళ్ళంతా మీ గురువులే. అందుకే అస్మదాచార్య పర్యంతం మా గురువు వరకు కూడా పరంపరాం. ఏ పరంపర? గురు పరంపరాం. గురువుల యొక్క వరసకి వందే నమస్కారం. అలాగే మన శంకరపీఠంలో వరసగా చూశారు, అక్కడి నుంచి ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు ఏ పీఠం ఆ మహాత్ములు నిర్వహించారు. ఒక ఆయన 1812 నుంచి ఇంతవరకు, ఆ తర్వాత వారు వెళ్ళి ఇంతవరకు, అలాగే 1959 వరకు, 59 నుంచి 89 వరకు, లేదా 89 నుంచి ఇప్పుడు ప్రస్తుతం శ్రీ భారతీ తీర్థస్వామి వారి పరంపర, ఆ తర్వాత రాబోయే పరంపర విధుశేఖర భారతీ స్వామి వారు. ఇదనమాట ఒకరి తర్వాత ఒకరు రావడాన్ని పరంపర అంటారు. ఈ పరంపరకి నమస్కారం చేసుకోవాలంటే భక్తితో, గురువుల యొక్క పరంపరకు నమస్కారం చేసుకుంటే మనం సంసార పరంపరలో పడకుండా పరమ పదమును పొందుతాం. అందుకని గురు పరంపరకు నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు ఈశ్వరుడు మొదటి గురువై చెప్పిన తర్వాత జనం అంతా ఏం చేశారు, వారి వారి యొక్క ఓపికల్ని బట్టి కొందరు భక్తిని పట్టుకున్నారు, కొందరు జ్ఞాన మార్గానికి వెళ్ళారు, కొందరు వైరాగ్యం పొందారు, మరి కొంతమంది యోగాభ్యాసం చేశారు. వీటన్నిటినీ అనుసంధానం చేసే గొప్ప మార్గం తపస్సు. తపః అంటే ఇంద్రియ నిగ్రహం. తపస్సు అంటే ముందు ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహము, ఆహార వాంఛని అదుపులో పెట్టుట, పరస్త్రీ వ్యామోహము లేకుండా ఉండుట, శరీరమే నేననుకునే భ్రాంతి విడిచిపెట్టుట, భగవన్ నామస్మరణము చేయుట, పరులకు ఉపకారం చేయుట, అన్నదానము చేయుట, నిరంతరం కృషి చేయుట, ఇవన్నీ తపస్సులోకి వస్తాయి. తపస్సు అంటే చాలా మార్గాలు ఉన్నాయి. అందుకే ఈ తపస్సు అంటే ఒకటి కాదు, తపస్సు చాలా రకాలు. కొంతమంది కేవలం జపం చేస్తారు, కొంతమంది కళ్ళు మూసుకుని ఆహారాన్ని నిగ్రహిస్తారు, కొంతమంది సంసారంలో ఉంటూ కూడా తమ కర్మలు తాము కర్మ మీద ఫలితం మీద వాంఛ లేకుండా చేస్తారు. కర్మఫల త్యాగులై తమ ఫలం తమ పనులు చేస్తారు, అన్ని పనులు చేస్తారట. ఈ చేసిన పనికి ఫలితం కోరుకోకుండా ఉంటే కర్మఫలత్యాగి అంటారనమాట. ఒక ఆయన వ్యాపారం చేస్తున్నాడు, ఈ వ్యాపారం వల్ల వచ్చే లాభం అంతా నా ఒక్కడికే దక్కాలి అనుకోకుండా ఉండి ఇదంతా పరమేశ్వరుడి పాదాల దగ్గర పెడుతున్నాను అనుకుంటే ఆయన వ్యాపారం చేస్తున్నా సన్యాసే. ఒక ఆయన ఉద్యోగం చేస్తున్నాడు, ఈ ఉద్యోగ బాధ్యత అంతా పరమేశ్వరుడిదే, నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి అనుకుంటూ భక్తితో తన పని తాను చేసేస్తే ఆయన ఉద్యోగం చేస్తూ ఉండి కూడా సన్యాసియే. వివాహం చేసుకుని పిల్లల్ని కన్నా ఇదంతా శివానుగ్రహం అనుకుంటూ ఏ వాంఛ లేకుండా ఉంటే వాడు గృహస్థాశ్రమంలో ఉండి కూడా సన్యాసియే. అందుకని గృహస్థాశ్రమంలో ఉన్న సన్యాసులు అంటారు వీళ్ళని, గార్హస్థ్యాశ్రమ సన్యాసులు. యతులు కాకుండా యతులు అన్నమాట వీళ్ళు. వీళ్ళు గొప్పవాళ్ళండి. అసలు యత్యాశ్రమాల్లో గృహస్థాశ్రమంలో ఉంటూ అన్ని పనులు చేస్తూ ఆ పనుల మీద వ్యామోహం లేకుండా ఫలితం మీద ఆశ లేకుండా వచ్చినా పోయినా సమానంగా చూసుకోవడం ఉందే అది నిజమైన యత్యాశ్రమం అన్నమాట. అందుకే అన్ని ఆశ్రమాల్లోకి గృహస్థాశ్రమం గొప్పది. అందులో ఉత్తమ మార్గం ఏమిటంటే శంభుని గుణాలు పాటల కింద రాసుకుని ఆ పాటల్ని పాడాలి. పాడడం అందరికీ చేత కాదుగా. శివుణ్ణి పొందడానికి ఉత్తమ మార్గం ఏమిటి? శివుని యొక్క గుణములను పాడుట. పాడడం చేత కాని వాడు ఎవరైనా పాడుతూ ఉంటే వినాలట. అంతేకాని తమ గొంతుకు బాగాలేకపోయినా గురువుగారు పడుతుంటే మధ్యలో లేనిపోయిన కర్ణ కఠోరమైన గొంతుకతోటే జెంబ అని అరిచారా దెబ్బలు పారిపోతారు జనాలు. అందుకని అటువంటిప్పుడు మన గొంతు సహకరించకపోతే మనకు ఆ శక్తి లేకపోతే ఏం చేయాలన్నమాట, వింటే చాలని చెప్పాడు. భవద్భి పృచ్యతే యద్వత్తత్త నారదేనవై. నేను మీకు ఒక గొప్ప కథ చెబుతున్నాను వినండి. నారదుడు ఒకప్పుడు శివుని గుణములు పాడాడు, ఇతరులకు గానం వినిపించి వారిని తరింపజేశాడు. ఆ కాలంలో చాలామంది ఋషులు శివనామ సంకీర్తన నారదుడు చేస్తూ ఉంటే కంఠము సహకరించినంత వరకు ఆయనతో గొంతు కలిపి హరహర శంభు అని పాడారు. పాపం కొంతమందికి పూర్వజన్మ కర్మయోగం వల్ల గొంతు సంగీతానికి పనికిరాదు, శృతి పరిజ్ఞానం ఉండదు. అటువంటి వాళ్ళు శ్రద్ధతో చేతులు ఊపుతూ తల ఊపుతూ విన్నారట. వినడం కూడా గొప్పది. శివనామస్మరణం చేయటం ఎంత గొప్పయో వినడము కూడా అటువంటిదే. శివనామ సూరరశ్మిచ్చటా దీప్తి చే షడ్వర్గతిమిరముల్ సమసిపోవు శంభునామక వాత సంఘంబు వీతెంప తలగునా జవ దుఃఖతో యదములు చంద్రశేఖర నామ సర్వభక్షకునిచే కాలును ఘోరాఘకాననములు మృత్యుంజయ శుభాఖ్య మృగరాణ్మహోద్ధతి కూలును దుర్మృత్యుకుంజరములు నళిన నయన నామనావచేకాక సంసార జలధి దాటి చనగరాదు వేయునేల నాకు విశ్వేశ పద పద్మ సేవనంబు నిత్య జీవనంబు.
శివుని నామం భక్తితో స్మరించాలి. ఈ శివనామ స్మరణ సూర్యకాంతి. సూర్యుడి కాంతి రాగానే చీకట్లు తొలగిపోతాయి. మనం సంసారంలో చేసిన మహాపాపములనే చీకట్లు, కష్టములనే చీకట్లు శివుని నామస్మరణం అనే సూర్యకాంతితో తొలగుతాయి. చెప్పగా వెలుతురుస్తే చీకటి పోతుంది, కష్టములనే చీకట్లు పరమాత్మ నామస్మరణతో తొలగిపోతాయి. మనం చేసిన పాపాల వల్ల ఒక్కొక్కసారి అపమృత్యువులు వస్తాయి. యాక్సిడెంట్లో చచ్చిపోవటం, రోగాలతో చచ్చిపోవడం, అనారోగ్యాలతో చచ్చిపోవటం, ఏ చెట్టు మెంచో కింద పడి కాలో చెయ్యో విరగొట్టుకుని వీధిలో పడడం, ఇవన్నీ దుర్మృత్యువులు అంటారు. అందరికీ రావాలని లేదు, ఒక్కొక్కడికి దుర్మృత్యు వస్తుంది, ఒక్కొక్కడు సకాల మరణం పొందొచ్చు. కానీ ఎప్పుడో ఒకప్పుడు ఎవడో ఒకడికి ఒక అపమృత్యువు రాకుండా ఉండదట. ఈ అపమృత్యువులు ఏనుగులు, ప్రమాదవశాత్తు వచ్చే మరణములు ఏనుగులతో పోల్చారు. శివుడి యొక్క నామస్మరణం మృత్యుంజయులు యొక్క నామస్మరణం సింహం వంటిది. సింహం వస్తే ఏనుగు ఉంటుందా? ఏనుగు కుంభస్థలం మీదకి దూకి సింహం దాన్ని చీల్చి చెండాడుతుంది. మన మరణములనేటటువంటి ఏనుగుల్ని చీల్చి సింహం మృత్యుంజయుని యొక్క నామం. కాబట్టి మృత్యుంజయ పాహి మృత్యుంజయ పాహి మృత్యుంజయ అన్నామంటే మృత్యువు మనకి మృత్యు అవుతుంది, ఇది సత్యం. అందుకని మృత్యుంజయుని ఆరాధన తప్ప మరొక మార్గం లేదు. అప్పుడు మనకి దుర్మరణం రాదుగాక రాదు భక్తితో ఆయన పట్టుకుంటే. ఇక చంద్రశేఖర నామం భయంకరమైన అగ్ని. అడవిని తగలబెట్టాలంటే దావాగ్ని రావాలి. పూర్వకాలంలో విపరీతంగా అడవులు పెరిగిపోతే అప్పుడు ఏం చేసేవారంటే దావాగ్నిని ప్రజ్వరణ చేసేవారు. దావాగ్ని అడవిని తగలబెడుతుంది. అలాగే మనం చేసిన మహాపాపములని అడవులు తగలబెట్టే దావాగ్ని చంద్రశేఖరుని యొక్క నామస్మరణం. ఆ గరళకంఠుని నామం గరుత్మంతుట. శివశివ అనుకోవడం గరుత్మంతుడు. మనకున్న వ్యసనాలు ఉన్నాయే, ఈ తాగడాలు, తిరగడాలు, పిచ్చి పిచ్చి పనులు చేయటాలు, ఈ వ్యసనములన్నీ పాములు. గరుత్మంతుడు పాములు తినేస్తాడు. మహానుభావుడైన శివుడి యొక్క నామం మన వ్యసనములనే పాములు తింటుంది, అంటే వ్యసనములను తొలగి చేస్తుంది. ఇన్నెందుకు వెయ్యేందుకు విశ్వేశ్వరుడి యొక్క పాద పద్మ సేవనమే నాకు నిత్య జీవనం, నా జీవితమే ఆయన పాద సేవ. ఇక్కడ సేవనము జీవన మండలంలో, జీవనం అంటే మంచినీళ్ళు. నిరంతరం జలం తాగకుండా ఉండలేము. మంచినీళ్లు తాగినంత తేలిగ్గా నిరంతరం శివుణ్ణి సేవించరా, అంటే తాగుతున్నా శివుణ్ణి సేవించు, ఇక నీకు జీవితంలో కష్టం రాదు. వచ్చిన కష్టాన్ని తట్టుకొని మళ్ళీ పైకొచ్చే శక్తి, ఆత్మవిశ్వాసం పరమేశ్వరుడు ఇస్తాడు అని చెప్పారన్నమాట. అందుకని జీవులు సాధ్యమైనంత వరకు నామస్మరణం చేస్తారు, గానం చేస్తారు, ఆ గానాన్ని ఇతరులకు వినిపిస్తారు లేక వింటూ ఉంటారు. దానివల్లే అనుకున్న పనులు సాధిస్తారు. ఒకప్పుడు నారదుడు శ్రీమన్నారాయణుని పాదపద్మాల దగ్గరికి వెళ్ళాడు, వైకుంఠానికి వెళ్ళాడు, భక్తితో హరిని గానం చేశాడు. నిజంగా నారదుడు అంతటి పరమ భక్తుడు ఎక్కడ ఉండడు. నారదుడు కూడా ఒక ఉద్యోగం సుమండి, ఇప్పుడున్న నారదుడు వేరు. ఇప్పుడున్న నారదుడు ఉపమన్యుడు అనేవాడు, ఒకనొక ఉపబ్రహ్మణుడు అనేవాడు. ఈ ఉపబ్రహ్మణుడు అనేటటువంటి గంధర్వుడు పొరపాటు చేసి శాపానికి గురయ్యి దాసీపుత్రుడై, దాసీపుత్రుడైన వాడు మళ్ళీ భాగవతం శ్రద్ధతో విని నారదుడయ్యాడు. ఇది మీకు 2016 భాగవతంలో ప్రారంభంలోనే చెప్పుకున్న నారదుడి యొక్క పూర్వజన్మ రహస్యం. అందులో ఏముంది, నారదుడు పూర్వజన్మలో ఒక దాసీపుత్రుడు, కానీ భాగవతాన్ని శ్రద్ధతో విన్నాడు, నారదుడయ్యాడు. ఈ దాసీపుత్రుడికి ఎందుకు పుట్టాడు? అంతఃపురమైన ఉపబర్రహణుడు అనే ఒక గంధర్వుడు. గంధర్వుడిగా ఉన్నప్పుడు ఋషుల మాట వెనక వాళ్ళకి ఆగ్రహం కలిగిస్తే పో దాసీపుత్రుడు వై పుట్టన్నారు. అలా దాసీపుత్రుడై పుట్టాడు. ఈ విషయం కూడా భాగవతం సప్తమ స్కంధంలో నారదుడు ధర్మరాజుకి ప్రహ్లాద చరిత్ర చెబుతూ చెప్పాడు. ఇప్పుడున్న నారదుడు ఆ ఉపబర్రహణుడు అన్నమాట. కానీ ఇప్పుడు చెబుతున్న కథ 21వ నారదుని యొక్క చరిత్ర. 21వ నారదుడుగా ఉన్నటువంటి ఆయన ఒకనొక యోగి, శివయోగి. ఆయన నారదుడై పుట్టాడు. ఈ నారదుడు కూడా ఎప్పుడు నారదుడి పాత్రలో ఎవరున్నా తెల్లగా ఉంటారు, చేతిలో మహతి అనే వేణు ఉంటుంది, నిరంతరం సమస్త లోకాలు తిరుగుతూనే ఉంటారు. అదృష్టం ఉంటే నేను కూడా నెక్స్ట్ నారదు నవ్వచ్చు. ఇప్పటికే సగం నారద పాత్ర ఉందనుకోండి, దగ్గర ఇంకా కొత్తగా. అందువల్ల ఏముంది, నిరంతరం పురాణాలు చెబుతూ ఉంటే నారాయణ నారాయణ అని పాడుతూ ఉంటే నాకేమవుతుంది చెప్పండి? మీకు ఎప్పుడు నారాయణ స్మరణం చేస్తూ ఉంటే ఆయనకి ఆనందం కలుగుతుందిట. చక్కగా నారద పాత్ర ఇస్తాడు. ఒక ఆయన నారద పాత్ర వేశాక మళ్ళీ నారద పాత్ర వేయండింటే నేను చచ్చిన వేయనన్నట్ట. మంచి గాయకుడే, ఏం లాభం, నేను నారద పాత్ర వేయనన్నాడు. ఎందుకో తెలుసా? హీరోయిన్ ఉండదండి నారద పాత్రలో, ఎందుకంటే ఎప్పుడు చూసినా ఈ బ్రహ్మచారి పాత్ర అన్నాడు ఆయన. ఆయన కర్మ అలా అనుకున్నాడు, నేనేం చేయను, పక్కన హీరోయిన్ ఉంటే పాత్ర చేయాలని ఆయన అనుకున్నాడు. నిజంగా నారద పాత్ర రావడం అంటే గొప్ప యోగం అండి. ఎందుకంటే ఈ హీరోయిన్లు వీళ్ళు రేపు హీరోయిన్లు ఎంతకాలం బతుకుతారు వీళ్ళు? కొంతమందికి యోగం ఉండదు. అటువంటి పవిత్రమైనటువంటి పాత్ర దొరకడమే ఒక యోగం అన్నమాట. అసలు నారదుడు అనే పేరు వింటే నా శరీరం పులకించిపోతుంది. అదృష్టం బాగుండి, ఎప్పుడో ఒకప్పుడు తొందరగా నేను నారదుడి పోస్టులో గడిపోయి హాయిగా వైకుంఠానికి వెళ్ళి కైలాసానికి వెళ్ళి ఆ పాటలు పాడుకోవచ్చు అనమాట. జయ జయ దేవ హరే, జయ జయ దేవ హరే, హరే జయ జయ దేవ హరే. శ్రిత కమలా కుచ మండల ధృత కుండలా, శ్రిత కమలా కుచ మండల ధృత కుండలా, కలిత లలిత వనమాల, కలిత లలిత వనమాల, జయ జయ దేవ హరే హరే, జయ జయ దేవ హరే. అమల కమల దళ లోచన భవమోచన, అమల కమల దళ లోచన భవమోచన, త్రిభువన భవన నిధాన, త్రిభువన భవన నిధాన, త్రిభువన భవన నిధాన. త్రిభువన భవన నిధాన, జయ జయ దేవ హరే హరే, జయ జయ దేవ హరే అని హరినామస్మరణ చేసుకుంటూ, హరి సంకీర్తనం చేసుకుంటూ హరిదర్శనానికి ఒకనొకప్పుడు నారద మహర్షి పరమ పవిత్రమైన వైకుంఠానికి వెళ్ళాడు. ఆ సమయంలో శ్రీహరి దివ్యమంగళ రూపంతో ఆదిశేషుడి యొక్క పానుపు మీద పడుకోకుండా కూర్చుని, పాదాల దగ్గర సనక సనందనాది మహర్షులు కూర్చుని ఆయన పాదసేవ చేస్తూ ఉండగా నారదుణ్ణి పిలిచి, నాయన నీకు మంచి మార్గాన్ని ఉపదేశిస్తాను, నిరంతర హరినామ సంకీర్తన స్వరూపుడు నువ్వు కాబట్టి నేను నీకు మార్గం చెబుతాను, చేస్తావా అన్నాడు. నువ్వు ఏం చెబితే అది చేస్తాను, అందుకే వచ్చాను. ఎందుకో ఈ మధ్యన నాకు మనస్సుకి శాంతి కలగటం లేదు. సమస్త లోకాలకి శుభాన్ని కలిగించే నాకు, సమస్త లోకాలకి అశాంతిని తొలగించే నాకు కూడా ఇవాళ అశాంతి వస్తుంది. అశాంతి తొలగడానికి ఏం చేస్తే బాగుంటుందా అని అడగడానికి నీ దగ్గరకు వచ్చాను. నువ్వు కూడా నా అశాంతి తొలగడానికి ఓ మార్గాన్ని ఉపదేశిస్తానన్నావు, నువ్వు ఏం చెప్పినా చేస్తాను, అది ఎంత కష్టమైనా చేస్తానన్నాడు ఆయన. అంటే దాన్ని బట్టి నారదుడు నామస్మరణ చేస్తూ హరి దగ్గరికి వెళ్ళే సమయానికి ఆయన మనస్సుకు కూడా ఏదో తెలియని ఒక బాధ ఉన్నది. జీవులు ఎంత గొప్ప వాళ్ళైనా ఏదో ఒక సమయంలో వాళ్ళకి అశాంతి వస్తుందట. అంతటి నారదునికే ఒక్కొక్కప్పుడు మనశ్శాంతి లేకపోతే, ఆయనే మాయలో పడిపోతే
ఇక మనలాంటి సామాన్య మానవుల సంగతి చెప్పేదేముంది. అందుకే పరమాత్ముడిని గురించి త్రిభువన భవన నిధానుడు అన్నారు. మూడు లోకాలు, భువనము అంటే లోకం, త్రిభువనం అంటే మూడు లోకాలు, భవనం పుట్టుట, మూడు లోకాలని పుట్టించటంలో అంత గొప్ప శక్తి కలిగిన వాడు మరొకడు లేడట. ముల్లోకాలను సృష్టించి వాటిని నిరంతరం నడిపే మహానుభావుడు. అలాంటి మహానుభావుడి దగ్గర మాత్రమే మాయ ఒదిగి ఒదిగి ఉంటుంది, తక్కిన వాడిని పట్టి పీడిస్తుంది. ఈ మాయ చాలా పర్యాయాలు నారదుడిని కూడా పట్టుకుంది. అయితే జ్ఞాని గనక నిరంతరం హరిస్మరణ చేస్తాడు గనక మాయలో పడినా బయటకు వచ్చేవాడాయన. ఇతర జీవుల కంటే నారదుడు మాయలోంచి తొందరగా బయటకు వస్తాడు. ఆయనంటే విష్ణువునికి అంత ఇష్టం గనక. అందుకే నాకు అశాంతిగా ఉందనుకున్న సమయంలో ఈ అశాంతి నుంచి బయటపడడానికి తరించటానికి ఒక ఉపాయాన్ని చెబుతానన్నావు, ఆ తరణ ఉపాయం నాకు తెలియజేయి అన్నాడు నారదుడు.